అల్లర్లేస్తూ రోజు చదువుతున్నారు కదండి. లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు లేవా? అందులో భాస్కరి, బిల్వ నిలయ, వరారోహ అని చెప్పట్లా. బిల్వ నిలయ అంటే అమ్మవారు బిల్వ పత్రముల కింద ఉంటుంది, బిల్వ వృక్షాల కింద ఉంటుంది, బిల్వమే నిలయం ఆవిడికి. శంకరాచార్యులు వారు సువర్ణధారా స్తోత్రం రాశారు కదా, కనకధారా స్తోత్రం, అందులో ఏముంది? బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటవీ మధ్య ఒక చోట అన్ని బిల్వవృక్షాలే, మారేడు తోట. ఆ మారేడు తోట మధ్యలో లసత్ సరోజే మెరిసిపోతున్న తామర పువ్వు మధ్యలో ఉందిట అమ్మవారు లక్ష్మి. ఎక్కడ మారేడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి అందుకే వచ్చి తీరుతుంది. ఇవి కొంచెం శాస్త్రాలు, ఇవి తెలుసుకుని పూజ చేస్తే సులభంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతాం. 9 రోజుల పాటు పండిన మారేడు పండు గుజ్జు బయటికి తీసి ఆ గుజ్జుని శివలింగం మీద వేసి అభిషేకం చేసి దానిని తీర్థంగా కానీ లేదా ఆహారంగా, ఒక్కొక్కసారి గుజ్జు గట్టిగా ఉంటుంది, ఆ గట్టిగా ఉన్న గుజ్జుని తింటే త్రోట్ క్యాన్సర్ నిమిషాల్లో పోతుంది తెలుసా మీకు? నేను స్వయంగా చూశాను. గొంతు క్యాన్సర్తో ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడని చెప్పిన వాడికి 9 రోజులు ఇదే చెప్పాను నేను ఒకప్పుడు శ్రీశైలంలో ఉన్న ఒక భక్తుడు అనమాట. వెంటనే ఆయనకి మారేడు పళ్ళు దొరికాయి, ఆ గుజ్జుతో శివుని అభిషేకం చేసి అది తిన్నాడు. క్యాన్సర్ లేదు, ఏం లేదు, హాయిగా ఇప్పుడు స్పెన్సర్ అని ఒక డ్రింక్ తాగుతూ తిరుగుతున్నాడు. అంత సుఖంగా ఉంటారు. నిజంగా భయంకరమైన మరణ గండాల నుంచి రక్షించే అపూర్వ శక్తులు శివాభిషేకానికి వాడే ద్రవ్యాల్లో ఉన్నాయి. ఆ ద్రవ్యం శ్రద్ధగా వాడి దానిని మనం తీసుకోవాలి, అంతే తేడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గణపతి దగ్గరకు వచ్చి ఈయన కూడా శాస్త్రం ఏం తెలియదు వీడికి, డుంటి విఘ్నేశ్వరుని పూజించాలి, గరికతో పూజిస్తే ఎక్కువ లాభం, దోర్వా యుగ్మం అది కూడా 2 పరకలు ఇవ్వాలి. పక్కన కొంతమంది జనం ఈ పిచ్చాడితో పాటు వస్తున్నారట, ఈ వ్యసనపరుడైన గుణనిధితో పాటు. వాళ్ళంతా గరికి వేశారు. ఏమిటండి ఇది అన్నాడు వీడు. వీడికి ఏం అర్థం కాలా, ఎప్పుడు వీడు పూజ చేస్తే కదా, వీడికి పొట్ట పూజే తప్ప ఈ పూజ తెలియదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నీకేం బుర్రలేదేంట్రా, ఈరోజు పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినం, అందుకే మేము ఎక్కడెక్కడి నుంచో ఈ కాశీ పట్టణానికి వచ్చాం, ఇక్కడ గంగానదిలో స్నానం చేశాం, ఇది విశ్వేశ్వరుడి నిలయం, డుంటి విఘ్నేశ్వరుడు అంటారు ఈయన్ని, ఈయనకి గడ్డి పరకలు ఇస్తే శుభం అనగానే అలాగా గడ్డి పరకలే కానీ ఇక్కడ ఫుడ్ పరకలు ఉండవా అన్నాడు బాబు. అంటే ప్రసాదం పెట్టరా అని వాళ్ళు ఎగాదిగా చూశారు. వీడెవడో ప్రసాదం భక్తుడురా బాబు అనుకుని ఏం మాట్లాడలేదు. మొత్తం మీద వాళ్ళతో వాడు వాడు పారేశాడు. ఇంతకీ వీడు ఎందుకు వచ్చాడు తెలుసా గుళ్ళోకి? నిజానికి వీడికి గుళ్ళో పూజ చేద్దామని కాదు, 3 రోజులుగా మాడిపోయి ఉన్నాడు, ప్రయాణం చేసి చెమట కొట్టి అలసిపోయాడు, అలసట తీరటానికి స్నానం చేశాడు గంగానదిలో. వీళ్లతో పాటు గుళ్ళోకి వెడితే పూర్వకాలంలో గుడిలో తప్పక ప్రసాదం పెట్టేవారు. హాయిగా ఇంతంత పులిహార, ఇంతంత దద్దోజనం పెట్టేవారు. ఆ రోజులు శుభ్రంగా తినేవాళ్ళు. మా చిన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెడితే శనివారం నాడు వద్దంటే ఇన్ని శనగలు పెట్టేవారు. అసలు ఇప్పుడు ఏ గుళ్ళోనంత ప్రసాదమే పెట్టట్లు, అన్ని కొనుక్కోవడమే తప్ప. దానికి గల కారణం ఓ ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఒకటి తగులడిందిలేండి. దానికి ఎండోన్మెంట్ అని పేరు పోయిగా, మళ్ళీ మనకి ఎండ చేయడానికి పుట్టినటువంటి డిపార్ట్మెంట్లు కొన్ని. మహానుభావులు కొందరు ఉండొచ్చు, కానీ అసలు గవర్నమెంట్కి సంబంధం ఏంటి మన ఆలయాల మీద పెత్తనం వీళ్ళు? ఏ ఇతర మతస్థుల మీద కళ్ళమన్నట్టు చూద్దాం. మళ్ళీ వాళ్ళు అంటే హడలు, తుపాకీతో కలిసి పారేస్తాడు వాడైతే. మనమైతే అమాయకులం కదా, ఇక్కడికి వచ్చి ఇళ్లలో అరుచుకుంటాం తప్ప పెద్ద పెద్ద కబుర్లు. మళ్ళీ వాడు ఎవడనో వస్తే మనకెందుకు వచ్చిందని ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే హిందూ ధర్మ సంరక్షణ సమితికి ఏమో కార్యకర్తలు తక్కువ, వాళ్ళకి అందరూ కార్యకర్తలే. చూసారో లేదు, ఇప్పుడు ఈ సంరక్షణ సమితి పట్టుమని 10-12 మందితో ఉందంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి తెలుసిన. ఇంతమంది ఉపన్యాసానికి వస్తున్నారు, అందులో కనీసం మెంబర్షిప్ పుచ్చుకోవడానికి తప్పేమిటండి? మనం అందరం ముసలాళ్ళం పెద్దవాళ్ళం వెళ్ళలేకపోవచ్చు, కనీసం మన ధర్మ సమితిలో మనం సభ్యులం అవ్వాలి. అరే ఆదివారం వచ్చేసరికి పుస్తకాలు పోసుకుపోతున్నారు, ఏ ఇంట్లో చూస్తే వాళ్ళే ప్రార్థన. నా ఇంటికి కూడా వచ్చి నీ వదులు నేను ప్రార్థన చేస్తానంది ఒకత్తి. ఆఖరికి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి పీఠాధిపతి ఆవిడేమో అభిషేకం చేస్తుంటే అమ్మగారు మీ వదులు నేను ప్రార్థన చేయనా అంటుంది. వాళ్ళకి ఎంత ధైర్యం? మనము ఉపన్యాసానికి వచ్చేటప్పుడు బొట్టెట్టుకుంటే ఎవడన్నా సిగ్గు చూస్తాడేమో అని బొట్టు కూడా కనపడకుండా చేయటం, బయటకు వెళ్ళగానే తుడిచేసుకోవటం, విమానం ఎక్కేటప్పుడు బొట్టెట్టుకోడు వాడు. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ఆచార వ్యవహారముల విషయంలో మనము కూడా అంత శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికైనా ముందు ఈ లోకంలో సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పరమాత్మ దగ్గర గడతాం. తన ధర్మాన్ని రక్షించుకొని వాడిని భగవంతుడు ఎందుకు కాపాడతాడు? నీ సమితిలో నువ్వు సభ్యుడు అవ్వవు. నీ ఊళ్ళో పురాణాలు జరుగుతుంటే వినవు, గట్టిగా అరగంట కూర్చుంటే తల్లిని ఇంటికి పోతావు. అదే ఇంటి దగ్గర టీవీ పెట్టుకుని సీరియల్స్ చూడమంటే 6 గంటలు చూస్తావు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అత్తవా పెంట మీద చెత్తవా ఈ సీరియల్స్ చూడడానికి ఓపిక ఉంటుంది, పిచ్చి కబుర్లు చెప్పుకోవడానికి ఓపిక ఉంటుంది. కానీ మన ఉపన్యాసాలు వినడానికి ఓపిక ఉండడం లేదంటే అప్పుడు భగవంతుడు నిన్ను ఎందుకు కాపాడతాడు? కాబట్టి ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం ఉన్న సభ్యులు దానికి 100 రెట్లు వచ్చే సంవత్సరం గురువుగారు ఉపన్యాసానికి వచ్చేసరికల్లా ఏమండయ్య గురువుగారు మీరు చెప్పినట్టు ఎంతమంది మెంబర్స్ ఉన్నాం హిందూ సంరక్షణ సమితిలో, ధర్మ సంరక్షణ సమితిలో, మల్కాజ్గిరిలో అని చెప్పాలి. ఈ మల్కాజ్గిరి దగ్గర నుంచి మొదలయ్యి అన్ని దేశాల్లోనూ కూడా ప్రతి హిందువు పుట్టి పుట్టగానే మెంబర్షిప్ పుచ్చుకోవాలి. కడుపులో పిల్లాడు ఉండగానే అది పిల్లాడో పిల్లో తెలియకపోయినా ఎల్కేజీ సీటు కోసం డొనేషన్ కట్టట్లా? అసలు ముందు గర్భవతులు రిజర్వేషన్ అనమాట అక్కడ. దీనికి రిజర్వేషన్ కూడా అలా చేయించుకుంటే అప్పుడు శివుడి దగ్గర మీకు రిజర్వేషన్ ఖాయం. నేను చెప్పాను నమ్మండి, మీకు గ్యారంటీగా కైలాసం వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు కైలాసం వస్తే పురాణం చెప్పడానికి నాకు శ్రోతలొద్దు. ఆఫ్టర్ 100 ఇయర్స్ మళ్ళీ 100 ఏళ్ళు పూర్తి అయ్యాక అనమాట. మీరేం కంగారు పడి వెళ్ళక్కర్లా. ఇప్పట్లో మళ్ళీ అనవసరంగా కైలాసం అన్నాడు అయినా ఆ మెంబర్షిప్ వద్దు, అనవసరంగా పోతామేమో మల్కాజ్గిరిలో ఆనందబాగులో ఫలానా హౌస్ నెంబర్ ఏమైపోతుంది మళ్ళీ అని బెంగపెట్టుకోకర్లా. సంపూర్ణ ఆయుర్దాయానంతరం పెడతాం. అందువల్ల శాస్త్ర ప్రకారంగా చెయ్యాల్సిందే, చక్కగా ప్రసాదాదులు సేకరించవలసిందే, శ్రద్ధతో అన్ని చేయాల్సిందే. ప్రసాదం కోసం వీడు గుళ్ళోకి వెళ్ళాడు అనమాట. ఇంతకీ ఆకలికి తట్టుకోలేక ఎక్కడా ప్రసాదం దొరకల. అన్నపూర్ణాదేవిని, శనైశ్వరుణ్ణి శాస్త్ర ప్రకారం గుళ్ళో చూడవలసినవన్నీ చాలాసార్లు చెప్పాను కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ చూసి విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో గర్భాలయంలో శివరాత్రి నాడు మంచి బంగారపు గిన్నెలలో పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార ఇటువంటి పదార్థాలన్నీ నైవేద్యం పెట్టారు. వీడు శివుడి మీద నీళ్లు పోసి అనుకుంటూ, ఏమండి పులిహార పెడతారా ముందు, దద్దోజనం పెడతారా, పాయసమా, చక్కెర పొంగలా అన్నాడు. వాళ్ళు ఏగాదిగా చూసి, ఒరే నువ్వు అసలు బ్రాహ్మణుడైనా మెళ్ళో యజ్ఞోపేతం ఒకటి వేసుకున్నావు, పైగా కంపు అయిపోయిన యజ్ఞోపేతం ఎన్నాళ్ళ నుంచి మార్చావో ఏమిటో, నీకేం బుర్రలేదా, ఈరోజు కాకి కూడా గంగలో మునిగి ఉపవాసం ఉంటుందిరా, జాగరణ చేస్తుంది, శివరాత్రి ఇవాళ నైవేద్యం పెడతారు కానీ ప్రసాదం ఇప్పుడు పెట్టరు, రేపు ఉదయం వీటిని ప్రసాదంగా పెడతారు, కాబట్టి ఈ పూట ప్రసాదం లేదు, ఉదయం పెడతాం అనగానే, అయ్యో రేపు ఉదయం దాకా తిండి లేదా, బయటికి వెళ్ళే ఓపిక లేదు అని అక్కడే మండపంలో కూలబడ్డాడు. మండపంలో భక్తులంతా చేరి భజన మొదలెట్టారు. అర్ధరాత్రి వరకు జాగరణ చేశారట. హర హర శంభో శివ 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 శంభో అని వాడు మధురంగా పాడుతుంటే వీడు కూడా హర హర శంభో, చెంబుడు బియ్యంతో అన్నం పెడితే బాగుండు, శివ శివ శంభో కడుపు కాలుతోంది, జీడిపప్పు తింటే బాగుండు అని, లోపలేమో జీడిపప్పు పైకి మాత్రం శివ శివ శంభో జపం చేస్తే కొంచెం మధ్య మధ్యలో అరిచేవాడు. అరిస్తే ఏంటంటే పక్కవాడు వీడు ఎవడో గొప్ప భక్తుడు అనుకుని ముందు ప్రసాదం పెడతారేమో అని. కొంతమంది చూశారు లేదు హడావుడు ఎక్కువ చేస్తారు, పని తక్కువ హడావుడు ఎక్కువ, హడావుడు ఎక్కువ చేస్తే గుర్తింపు ఉంటుంది కనుక అందుకని వీడు అరిచాడు. ఏది ప్రసాదం కోసం. వీడు ఎంత అరిచినా అర్ధరాత్రి గడవదు, తెల్లవారదు. భగవంతుడా, నా కర్మయోగం వల్ల ఈరోజే శివరాత్రి రావాలా, ఈ శివరాత్రి గడిచేలోపు శివరాత్రి అయిపోతుందేమోరా దేవుడా, 12 గంటలు దాటి ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ప్రసాదం పెడతారు అని లోపల వాడు పడిన ఆవేదన అంతా ఇంతకంత. నిజంగా పాప అంత మాడిపోయాడు వాడు, అసలే మూర్ఖుడు, పైగా ఆకలి. అందుకని ఎలాగో రకంగా ఈ గండం గడిచి ఈ పిండం ఇంత కడుపులో పెడితే ఈ జన్మ సార్థక్యం అవుతుంది అనుకున్నాడు. అక్కడ తమాషా జరిగింది. అర్ధరాత్రి 12 దాటగానే క్రమంగా అందరికీ నిద్ర రావడం మొదలెట్టింది. ఎంతో కష్టపడి భజన చేశారు, జాగరణ ఉందామనుకున్నారు కానీ ఒకళ్ళెవరో అలా ఊగి పడుకున్నారు. ఒకళ్ళకి నిద్ర వస్తే అందరికీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ నిద్రలో అదొక లక్షణం ఉందిలేండి, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒరిగి నిద్రపోయారు. భజన ఆగిపోయింది, గుర్రు గుర్రు అని గాఢంగా నిద్రపోతున్నారు. ఒక్క నిద్రపోని వాడు వీడొక్కడే. ఎప్పుడు వీళ్ళంతా నిద్రపోతారా, ప్రసాదం తిందామా అని చూస్తున్న వీడికి హమ్మయ్య అనిపించి వీడు తొడ మీద ఎవడో ఒకరు పడుకున్నాడు, వాడి తలకే మెల్లిగా తీసి కింద పెట్టి మళ్ళీ వాడెక్కడ లేస్తాడో అని కింద పెట్టి గర్భాలయానికి వెళ్ళాడు. లోపల శివాలయంలో ఆ రోజులు ఇప్పుడు ఆలయం అంటే చిన్నది కానీ ఆ రోజులు విశాలమైన ఆలయం కదండి. అవతల మసీదు కట్టి పారేశాడు పగలగొట్టేసి ఔరంగజేబు. ఇప్పుడు నందీశ్వరుడికి ఎదురుగుండా లేదు ఆలయం, అక్కడ మసీదు ఉంది. ఇప్పుడున్న ఆలయం చాలా చిన్నది, కొత్త ఆలయం తర్వాత కట్టింది. ఆ రోజులలో ఆలయం లోపల 10,000 మంది ఒక్కసారి అభిషేకం చేశారు. అంత విశాలమైన ఆలయం మొత్తం పోయింది. చిట్ట చివర శివాజీ గనక సైన్యాన్ని పంపించి ఉండకపోతే మహాత్ముడు ఆ మరాఠా యోధుడు ఇవాళ ఈ ఆలయం కూడా దక్కదు. అప్పటికే సగం పగలగొట్టారు. మిగతా వైపు వచ్చేలోపు శివాజీ గారి సైన్యం వెళ్ళింది. అక్కడున్న పండాలకి, పురోహితులకి, అర్చకులకి సాయం వెళ్ళింది. దాంతో వాళ్ళు తిరోగమించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అలాగే తీరని సమస్య అయిపోయి కూర్చుంది. అందుకని విశాలమైన ఆలయం కనుక వీడు లోపలికి వెళ్ళే సమయానికి గర్భాలయంలో శివుడికి ఉత్తరం వైపు ఉన్న ప్రాంగణంలో పాయసాన్నది పాత్రలు ఉన్నాయి. అన్నీ బంగారపు గిన్నెలు, కొన్ని వెండి గిన్నెలు, వాటిలో రకరకాల పిండి వంటలు ఉన్నాయి. ఇక వీడు చూశాడు అనుకున్నాడు, నేను అన్నమాట నేనల్లా గురుక్కిల్ మింగుచు ఒక్క యోధన మహాకుంభంబు వీక్షించువాడు అక్కోణంబున మందరశ్మియగు దీపాంకూరమున్ మీదికి ఎక్కంద్రోచి ఘృతంబునిల్చి నిజ వస్త్రైకాంశముంజించి చేనొక్క ప్రోబిడి వత్తినేచను శిఖిన్ యోజించే వైశ్యానరుణ్. అక్కడ ఒక పెద్ద పాయసాన్న పాత్ర కనపడింది, బంగారపు గిన్ని, పెద్ద గిన్ని, దాని నిండా జీడిపప్పులతో తేలిపోతున్న చిక్కని చక్కని మేగడ తరకలు కూడా కట్టిన పాయసం అన్నమాట. ఆ పాయసం గిన్నె చూడగానే గుక్కెళ్ళు మింగుచు అన్నాడు అక్కడ శ్రీనాథ కవి కాశీఖండంలో. నోట్లోకి నీళ్ళు వచ్చేస్తారట, ఊరిపోతుంది. ఓహో ఓహో అని పెదవులు తడుపుకున్నాడు. వెంటనే తినేయాలనిపించింది కానీ ఇక్కడ ఆలయంలో తింటూ ఉంటే ఎవరికైనా మెలకు వచ్చిందంటే నాలుగు తంతారు తిడతారు, ఇబ్బంది వస్తుంది. పైగా ఇది బంగారపు గిన్నె, జాగ్రత్తగా దీన్ని పట్టుకుపోయి నిశ్శబ్దంగా గంగానదీ తీరానికి పోతాను, ఏకాంతంగా ఎవడూ లేని చోటికి పోతాను. అక్కడికి వెళ్ళి శుభ్రంగా తిని కడిగేసి గిన్నె అమ్మేసుకున్నామంటే మళ్ళీ ఓ వారం రోజులు చక్కగా జోదం ఆడుకోవచ్చు. వీడి పాతబుద్ధి పాతబుద్ధి అనుకుని లోపల తినడం ఎందుకు, గంగానదీ తీరానికి పోదాం అనుకున్నాడు ఈ గిన్నె పుచ్చుకుని. ఈలోపు ఏమైంది, ఆ ఆలయంలో ఆవు నేతితో అఖండ దీపం వెలిగించారు. ఆ దీపం కొండెక్కిపోతుంది. చీకటి అయిపోతే బయటికి రావడం కష్టం. ఆ బయటకు వచ్చేటప్పుడు ఎవడకాలు తొక్కుతాను అందుకని భయం వేసి ఏం చేశాడు వీడు, అరే రే దీపం కొండెక్కుతోంది ఆరిపోతుందని వెంటనే దాని నిండా ఆ పక్కనే ఉన్న నేతి జాడి తీసి నెయ్యి పూర్తిగా పోశాడు. శాశ్వతంగా అఖండ జ్యోతి వెలిగేటటువంటి ఆ ఆలయంలో ప్రమిదలో నిండా ఆవు నెయ్యి పోశాడు. అది శివరాత్రి దీపారాధన కుందిలో ఆవు నెయ్యి పోశాడు. ఇప్పుడేమైంది, ఒత్తి కూడా అప్పటికే బాగా కాలి మాడిపోయింది, ఈ ఒత్తి కూడా పాడైపోతుంది, ఇక దీపం మళ్ళీ ఆరిపోతుంది. అందుకని నిజ వస్త్రైకాంశముంజించి వాడు కట్టుకున్న దరిద్రపు గుడ్డ ఎన్నాళ్ళయిందో అది కట్టుకుని ఉతకలేదు కూడా, అయినా గంగలో స్నానం చేసాడులేండి పగలు, ఆ తడిగుడ్డతోటే ఉన్నాడు. ఆ గుడ్డని బాగా చింపి దాన్ని ఇలా నలిపి ఒత్తిగా నేతనేచను ఒక ఒత్తిగా మార్చాడు. ఈ ఒత్తిని ఆవు నెయ్యిలో ముంచాడు. ముంచాక ఆ కొండెక్కుతున్న పాత ఒత్తికి దీన్ని వెలిగించాడు. వెలిగించి ఇప్పుడు దీన్ని ఆ కుందిలో పెట్టాడు. వీడు వెలిగించగానే పాత ఒత్తి ఆరిపోయింది, కొత్త ఒత్తి ధగ ధగ వెలిగింది. నిండా నెయ్యి పోశాడు కనుక అఖండ జ్యోతి ఓ ఫ్లాష్ లైట్లో వెలగడం మొదలెట్టింది గర్భాలయంలో. అమ్మయ్య అని ఆ వెలుతురులో ఈ గిన్నె పుచ్చుకుని బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చి ఇందాక భజన చేస్తున్న మండపం మించి మెల్లిగా బయటికి వెళ్ళబోతూ ఉంటే వీడి కర్మగాలి ఇందాక వీడి ఒళ్ళు తొడబెట్టుకుని వీడి తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్న వాడి కాలు తొక్కాడు. కాలు తొక్కని వాడు ఉలిక్కి మళ్ళీ బాబోయ్ అన్నాడు. వాడు బాబోయ్ అనగానే పక్క వాళ్ళంతా లేచారు. అందరూ లేచే సమయానికి వీడు పోను ఆగిపోవచ్చు కదా, ఎప్పుడు ఆగిపోతే ప్రమాదం లేదు, ఎక్కడ తంతారో గిన్నె లాక్కుంటారో అని పహడావిడిగా బయటికి పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో వాళ్ళు దొంగ దొంగ అన్నారు. ఒకడు దొంగ అంటే ఇంక అందరూ దొంగ అన్నారు. వెంటపడ్డారు జనం. ఈలోపు కాపలా వాళ్ళు వచ్చారు. ఆ కాపలా వాళ్ళలో ఒకడు వీడు పారిపోతున్నాడు రాని ధనుసు ఎక్కుపెట్టి బాణం కొట్టాడు. ఆ బాణం వీపులో గుచ్చుకుపోయింది. ఒక్కసారి వెన్నుపూసలోంచి పొట్టలోంచి బయటకు వచ్చేసింది బాణం. పెద్ద శబ్దంతో వీడు వచ్చి ఆ మండపంలో నందీశ్వరుడి దగ్గర పడి చచ్చిపోయాడు ఒక్క దెబ్బకి. చూసారా కర్మయోగం? శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి ఉపవాసం, శివరాత్రి కటిక ఉపవాసం, ఆ రోజు అదృష్టం మణికర్ణికా ఘట్ట స్నానం, డుంఠి విఘ్నేశ్వర దర్శనం, అన్నపూర్ణ దర్శనం, కాశీ విశ్వేశ్వర దర్శనం, తదనంతరం విశ్వేశ్వరాలయంలో 12:30 దాకా జాగరణ, ఇవన్నీ ఒక ఎత్తైతే స్వయంగా విశ్వేశ్వరాలయంలో తన పంచెని చింపి ఒత్తి చేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేశాడు. ఆ పుణ్యం వల్ల ఏమైంది వీడికి? వెంటనే వీడు చచ్చిపోగానే పాపాత్ముడు గనక యమకింకరులు వచ్చారు అక్కడికి. అప్పటికి కాశ్యాంతు మరణాన్ముక్తి అనే సామెతని శివుడు ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్పాడు ఈ కథ అయ్యాక. అందువల్ల వీడు చావగానే యమకింకరులు అక్కడికి వచ్చారు. యమకింకరులు నల్లని ఆకారాలతో భయంకరమైన కోరలతో, రారా పరమపాపాత్ముడా, మాతృద్రోహి, పితృద్రోహి, వేదద్రోహి, బ్రహ్మద్రోహి, కృతఘ్నుడా అని కర్రలతో చితక్కొట్టి యమపాశాలు వేసి వీడి ఆత్మనలా బయటికి లాగారు. వీడు కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు భయపడిపోయి. ఆ సమయానికల్లా అక్కడికి శివకింకరులు వచ్చేశారు. వచ్చి ఆత్మని గట్టిగా పట్టుకుని పాశాలు కత్తిరించి తాళ్ళు, ఒరే యమపాశాలతో ఈ ఆత్మని తీసుకెళ్ళడానికి వీలు లేదు, వీడు పరమ పుణ్యాత్ముడు, వీడు మాతో పాటు కైలాసానికి రావాలి అనగానే వీళ్ళు కంగారు పడి, అయ్యా తమరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారండి, మీరు ఇక్కడికి రాకూడదండి, వీడు పరమదుర్మార్గుడు, నీచుడు, క్షుద్రుడు, వీడిని యమలోకానికి తీసుకువెళ్ళడం కోసం ఏమో నీ చేత ప్రేరేపింపబడిన కింకరులం మేము అనగానే, ఒరే మీరు చెప్పింది నిజమే, వేదాలు పురాణాలు చదువుకోనటువంటి ఇటువంటి వాణ్ణి, తల్లికి అన్యాయం చేసిన వాణ్ణి, తాగుబోతుని మీరే తీసుకెళ్ళాలి, కానీ శివధర్మం మీకు తెలియదు. శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన చేసిన చాలును, శివలోకము ప్రాప్తించును, శివ శివ అనుశక్తి మీకు చెప్పెద వినుడి. శివధర్మం చాలా సూక్ష్మం, అది మీకు చెబుతున్నా వినండి. ఇంతైనా శివాలయంలో పుణ్యం చేస్తే అది కొండంత ఫలితమిస్తుంది. అన్నిటికంటే దీపం చాలా గొప్పది. షోడశోపచారాలలో దీపం వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానాదేవ కైవల్యం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. శివాలయంలో వీడు శివ సన్నిధానంలో అఖండ దీపం కొండెక్కకుండా తన వస్త్రాన్ని చింపి వత్తిగా చేసి వెలిగించి ఆవు నెయ్యి పోసి నూతన దీపారాధన చేశాడు. మీరు అడగచ్చు, వీడు దీపారాధన చేయడం కోసం దీపం వెలిగించలేదు కదా అని, తన కోసం అన్నం చూసుకోవడం కోసం వెలుతురు కోసం దీపారాధన చేసిన శివాలయంలో దీపారాధన చేసినట్టే. అశనమబ్బక ఉపవాసముండిన అది ఉపవాసమే అగును కాదే. ఆహారం దొరకకపోవటం వల్ల శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా అది ఉపవాసంతో సమానమే. ఎప్పుడు తెల్లారుతుందా, ప్రసాదం వస్తుందా అనే కోరికతో నిద్రపోకుండా ఉన్నా అది జాగరణమే. కాలక్షేపానికి భక్తులతో కూర్చుని శివశివ హరహర మహాదేవ అని పలికాడే, ఆ పలకడం కూడా భజనతో సమానమే, స్మరణతో సమానమే. అందుకే వీడు ఈనాటి వరకు చేసిన సకల పాపాలు పరిహారం అయిపోయాయి, వీడిని మేము మాతో కైలాసానికి పట్టుకెడతాం అనగానే పాపం ఇంకేం చేస్తారు యమకింకరులు? వెంటనే యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, అసలు మేము ఇలా అయితే డ్యూటీ చేయలేం, మేము వెళ్ళి ఒక పాపాత్ముడిని తెద్దామంటే శివకింకరులు మమ్మల్ని తరిమేశారు, అసలు నువ్వు రాజువా ఈ లోకం, శివుడు రాజా అంటే పిచ్చివాళ్ళల్లరా, శివభక్తి మీకు తెలియదురా, ఈశ్వరుడు కన్నెర్ర చేశాడంటే మనం వెళ్ళిపోతాం, ఒకప్పుడు మార్కండేయుడి మీదకి ఇలాగే వెళ్ళాను, ఎడంకాలతో తన్ని గంటేశాడు శివుడు అంటే ఏమనుకుంటున్నారు, ఇక మీదట ఎవరైనా తెలిసి కాని తెలియక కాని అంత్యకాలంలో హరి హరనామములలో దేనిని ఉచ్చరించినా వారి జోలికి వెళ్ళద్దు అని గట్టిగా సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు శివకింకరులు కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతకాలం కైలాసంలో ఉన్నాడు. ఈ పుణ్యం వల్ల తర్వాత జన్మలో వాడు కళింగ దేశం, ఇప్పుడు ఒరిస్సా అంటున్నాం కదా, దాన్ని పూర్వం కళింగ దేశం అనేవారు. కళింగ దేశాన్ని అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ అరిందముడికి కొడుగ్గా పుట్టి దముడు అనే పేరుతో యువరాజు అయ్యాడు. తండ్రి తర్వాత వీడే రాజు అయ్యాడు. వీడి కాలంలో మొత్తం పరిపాలన అంతా మార్చేశాడు ఈయన. ఒరేయ్, నా నగరంలో కార్తీక మాసం నెలలాళ్ళు ప్రతి ఇంటిలో నుంచి కొంతమంది వెళ్ళి దీపాలు వెలిగించాలి. కుదిరితే ఇంటిని పది వెళ్ళండి, లేదా ఇంటికి ఒక్కళ్ళైనా వెళ్ళి కార్తీక మాసంలో 10 AC 11 AC తక్కువ కాకుండా దీపాలు వెలిగించాలి. శివరాత్రి వచ్చిందంటే ప్రతి వ్యక్తి శివాలయానికి వెళ్ళవలసిందే. ఒక్క మహిళ ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు తప్ప తక్కిన వారంతా శివాలయానికి వెళ్ళి ఒక్కొక్కరు 11 దీపారాధనలు చెయ్యండి. ఎవడైనా నా పరిపాలనా కాలంలో శివరాత్రి నాడు, కార్తీక మాసంలో, మాస శివరాత్రులు, ఏకాదశి, సోమవారం ఈ రోజులలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యకపోతే వాళ్ళని దొంగలకి ఉరిశిక్ష వేసి చంపినట్టుగా చంపేస్తానని చాటించాడు. ఎందువల్ల? వీడికి పూర్వజన్మ గుర్తుంది. పొరపాటున శివాలయములో దీపారాధన చేస్తేనే నేను కళింగ దేశపు రాజుకి కొడుగ్గా పుట్టాను, ఇప్పుడు వీళ్ళు కూడా భక్తితో చేస్తే వీళ్ళు పైకి వస్తారనే ఉద్దేశంతో అలా చేశాడు ఆయన. దాంతో ఆయన పరిపాలనా కాలంలో ఇక కార్తీక మాసం నెలలాళ్ళు కిట్టకిట్లాడిపోయేవి ఆలయాలు. ఇప్పుడు ఏదో కాలక్షేపానికి పుట్టినరోజునాడు, ఆదివారం నాడు, శనివారం నాడు తప్ప కార్తీక మాసం నెలలాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఏదో మల్కాజ్గిరిలో ఉన్న మీలాంటి జ్ఞానభక్తులు తప్ప. కానీ ఆ రోజుల్లో రాజుగారి దండం భయానికి అందరూ వెళ్ళిపోయి దీపాలు వెలిగించారు. శివరాత్రి వచ్చిందంటే ఇక చెప్పక్కర్లా. ఇప్పుడు ఇంతమంది చేత దీపారాధన చేయించిన పుణ్యం వల్ల ఈ రాజుగారు శరీరం విడిచిపెట్టి ఈసారి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు కైలాసానికి వెళ్ళగానే ఈశ్వరుడు ఆయన్ని పిలిచి, నాయన ఇలారా, నువ్వు చాలా గొప్ప పని చేసావు. ఈ భూమండలంలో భగవంతునికి చేసే పూజలకి షోడశోపచారములు అని పేరు. అందులో దీపారాధన అంటే మా అందరికీ చాలా ఇష్టం. నేను, గణపతి, కుమారస్వామి, అమ్మవారు, విష్ణువు అందరము కలిపి దీపారాధన వల్ల వచ్చే జ్ఞానం, దీపారాధన వల్ల వచ్చే పదవి, దీపారాధన వల్ల వచ్చే మోక్షం ఇంకా దేనివల్ల రాదని ఎన్నోసార్లు చెప్పాం. నీకు ఆ అభ్యాసం అబ్బింది. భూలోకంలో లెక్కలేనంత మంది ప్రజల చేత దీపారాధన చేయించావు, నువ్వు చేసావు. ఈ పుణ్యం వల్ల వచ్చే జన్మలో నాకు అత్యంత ఆత్మీయుడివైనటువంటి శిష్యుడివి, భక్తుడివి అవుతావన్నాడు. కానీ కాశీ వచ్చి అక్కడ తపస్సు చేస్తేనే నీకు ఆ కోరిక సిద్ధిస్తుంది, అక్కడ మళ్ళీ దీపారాధన చెయ్యన్నాడు. తథాస్తు అనగానే తర్వాత జన్మలో ఒక తమాషా జరిగింది. పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకున్నాడు. ఆ విశ్రవసుడికి ఇలబిల అని ఒక భార్య ఉంది. ఈ ఇలబిలకి, విశ్రవసుడికి ఈ చచ్చిపోయిన దముడు గర్భంలో ప్రవేశించి కొడుగ్గా పుట్టాడు. మొదట్లో గుణనిధి, రెండో జన్మలో కళింగరాజు దముడు, ఇప్పుడు మూడో జన్మలో విశ్రవ పుత్రుడయ్యాడు. అందుకే విశ్రవసుడు కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని రోజు మంత్రం చదువుతున్నది ఆ వైశ్రవణుడు ఈయనన్నమాట. చూశారు ఆశ్చర్యం? తెలుసో తెలియకో కాశీలో దీపారాధన చేశాడు. మహాభక్తితో సోమవారాలనే పర్వతనాలు, ఏకాదశులు, శివరాత్రులు, కార్తీక మాసం శివాలయాలలో దీపారాధన చేశాడు. ఈ పుణ్యంతో ఏకంగా విశ్రవసుని పుత్రుడై వైశ్రవణుడనే పేరుతో వచ్చాడు. మొదట్లో ఇంకా కుబేరుడనే పేరు రాలేదు. ఇప్పుడు విశ్రవ పుత్రుడయ్యాక ఒకనాడు కాశీ వెళ్ళాడు. ఆయన భక్తితో శివలింగాన్ని పూజించాడు. ఇప్పుడు అన్నపూర్ణ ఆలయానికి వెళ్ళండి ఎప్పుడైనా మీరు కాశీలో, అక్కడ ఎడమ వైపున కుబేరేశ్వర లింగం అని ఉంటుంది. అది కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఆయన రోజు విశ్వేశ్వరుడి దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది అయ్యి కుదరక భక్తులు వచ్చిపోతూ ఉంటారు కదా, అందుకని తన పేరు మీదుగా శివుడి యొక్క ఒక లింగాన్ని ప్రతిష్ఠించి కుబేరేశ్వర లింగం అని పేరు పెట్టి దానిని 9 రోజుల పాటు బిల్వపత్రాలతో పూజించి రోజు అక్కడ 108 దీపాలు వెలిగించేవాడు. దాంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. పంచాక్షరీ మంత్రాన్ని ఇచ్చాడు. కఠోర తపస్సు చేయమన్నాడు. మహాతపస్సు చేశాడండి వాడు అక్కడ కాశీలో. అప్పుడు పార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఇప్పుడే వీడికి ఒక లక్షణం వచ్చింది. ఏమిటది? శివుడు ప్రత్యక్షమయ్యాడు, శివుడికే చూశాడు. ఇంతలో శివుడి పక్కన, ఎడం పక్కన వాళ్ళ ఆవిడ నిలబడింది, పార్వతీదేవి. వీడు యగాదిగా చూసి, ఎన్నాళ్ళు తపస్సు చేశాను నేను, 3 జన్మలు ఎత్తాను శివుడి దగ్గరికి రావడానికి, ఈవిడెవరో ఏం తపస్సు చేసిందో, ఏకంగా శివుడికి భార్య అయిపోయింది, ఈవిడికి ఎంత పోస్ట్ ఎలా వచ్చింది, అసలు నాకు ఈవిడ పోస్టులో పోటీ అయిపోయింది, ఈవిడిని పక్కకి తప్పించి నేనే ఆయనకి భార్య అయితే అంత బాగుండు అనుకున్నట్ట. వీడేవాడు గొప్ప భక్తుడు, వీడు అమ్మవారికి అసలు పెట్టాడు. చాలా మంచివాళ్ళు కొంతమంది అలా ఉంటారన్నమాట. ఎన్నాళ్ళు తపస్సు చేసిందో ఈవిడ, శివుడి శరీరంలో సగభాగంలో నిలబడింది, ఆవిడికి భార్య అయ్యింది, నాకు ఆ భాగ్యం దక్కలేదు, బహుశా ఇంకా తపస్సు చేస్తే నేను చచ్చిపోయి ఆడపిల్లగా పుట్టి శివుడికి భార్య అయ్యి ఉంటే ఎప్పుడు శివుడి పక్కన టింగురంగా అన్ని దేశాలు తిరగచ్చు కదా అనుకుంది. అంతేగాని శివుడికి భార్య అయితే వచ్చే కష్టాలు ఎన్నో ఆవిడికి తెలుసు, ఈవిడికేం తెలుసు, ఈయనకేం తెలుసు, పాపం అందరికీ తెలియక ఏదో శివుడి పక్కన ఉంది ఆవిడ సుఖపడుతుంది అనుకుంటారు. ఎప్పుడు శత్రువులు సంహరించాల్సి వచ్చినా ఆవిడే సంహరించాలండి. శివుడు ఒకప్పుడు ఒక రాక్షసుడు చంపాడు, కాలుతో తొక్కి చంపొచ్చాడు. రాగానే ఈ జనాలందరూ జై హరహర మహాదేవ, నువ్వేమో రాక్షసుని చంపావని పొగిడారు. అందరూ పొగిడాక ఆఖరిని ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్యామణి పార్వతీదేవి అడిగింది, ఏమిటండి జనమంతా మిమ్మల్ని పొగుడుతున్నారు అంది. అదేమిటి పార్వతి, ఎందుకు పొగుడుతున్నారో నీకు తెలియదా, పరమ దుర్మార్గుడు అంధకుడనే రాక్షసుని చంపానన్నట్టు ఆయన. అంధకుడిని చంపారా, అందుకు పొగుడుతున్నారా, ఎలా చంపారండి అంది. ఎలా చంపడం ఏమిటి, వాడిని వాడిని చంపడానికి ఆయుధం కూడా కావాలా, దౌర్భాగ్యండి, కాలుతో ఒక తొక్కి తొక్కి చంపేశానన్నాడు ఈయన. అలాగా స్వామి, ఏ కాలుతో తొక్కి చంపారండి అంది ఆవిడ. మళ్ళీ వాడిని తొక్కడానికి కుడికాలు కూడా కావాలా, దౌర్భాగ్యండి, లెఫ్ట్ ఇస్ట్ నేను ఎడం కాలుతో తొక్కి చంపేశానన్నాడు. అలాగా అండి, ఎడమకాలు ఎవరిదండి అంది ఆవిడ. ఇంకా శివుడు ఏం మాట్లాడతాడు, అలా అవాక్ అయిపోయాడు. ఎందుకని, ఎడమకాలు ఎవరిదో మీకు నేను చెప్పాలా, శివుడు అర్ధనారీశ్వరుడు, సగభాగం పార్వతి సగభాగం ఆయన, ఎడమ వైపు ఉండేది పార్వతి, కాబట్టి ఎడమకాలు అంటే ఎవరిది, పార్వతిది. ఎడమకాలతో తొక్కారా, ఆ కాలు ఎవరిదండి అండి అంటే, ఆయన పాపం కాసేపు ఆగి పార్వతి గొప్పగా పట్టేసావు, ఎడమకాలు నీది అన్నాడు. ఎడమకాలు నాది, కష్టపడి తొక్కి వాడిని చంపింది నేను, ఈ జనమంతా మీకు మంగళహారతి పడతారేమిటండి, నాకు పట్టక అంది ఆవిడ. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, పుణ్యైర్యసో లభ్యతే, పుణ్యం వల్ల కీర్తి నాకు వచ్చింది, ఎక్కడైనా ఇంట్లో భార్యలు కష్టపడి వంట చేసి అన్నీ పెడితే మొగుడిని అందరూ పొగుడతారు, వెంకటనారాయణ గారు ఇంట్లో ఎంత ఆతిథ్యం బాగుంది, ఆయనేం పెట్టేట కూర్చుని శుభ్రంగా ఆయన వెన్న ఆదుపడి తిన్నాడు, పెట్టిందంతా బేబీ సరోజు గారు, ఆవిడ మానేసి ఈయన్ని పొగుడతాం. ఈ లోకంలో ఎక్కడైనా చూడండి పాపం, ఆడవాళ్ళు కష్టపడి చేస్తే పొగడతేమో ఒగాడికి, ఆ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేట ఆయన ఎంత మంచివాడు అంటాం అనమాట. అందుకని పుణ్యై యశో లభ్యతే, శంకరాచార్యుల వారి గొప్ప శ్లోకం అండి ఇది. ఎంత పుణ్యం, ఆ పుణ్యం అంతా నా కీర్తి రావడానికి నా పుణ్యమే. అనగా నేను ఎప్పుడో పూర్వజన్మలో పుణ్యం చేసుకుని నిన్ను భార్యగా పొందా, నీ వంటి ఒక పుణ్యాత్మురాలు భార్య అవడం వల్ల కీర్తి నాకు వచ్చింది, అది కూడా నా అదృష్టమే అన్నాడు ఆయన. ఇంతకీ నిజంగా అంతటి పార్వతీదేవి వీరికి భార్య అయ్యిందంటే ఈయన మాత్రం అంత గొప్పవాడు, అందులో తక్కువ అని కాదు అక్కడ అర్థం. తాత్కాలికంగా అలా ఒక చమత్కారం చేశారు. మొత్తం మీద ఏమైనా అమ్మవారు పక్కనుంటోంది, ఆవిడకున్న స్థానం నాకు లేదు అనుకుంటున్నాడు, కానీ ఈ లోకములో సృష్టి స్థితిలయములనే కార్యాలు చేయాలన్నా లేదా పంచకృత్యాలు చేయాలన్నా అన్ని అమ్మ దగ్గర నుంచి అడవలసిందే శక్తి ఆవిడ, అది తెలియదు వీడికి. అందుకని ఈర్ష్యతో ఇలా కన్ను ఎగరేసి అన్నట్టు, ఎడమ కన్ను గుడ్డి ఎగిరింది ఇటు పైకి ఎగిరి, ఆహా పార్వతి, నువ్వు ఆయనకి భార్య అయ్యావా, నేను బాగా తపస్సు చేసి నేను కూడా ఆడపిల్లగా పుట్టుంటే ఆయన భార్య అయితే ఎంత బాగుండు, ఆయనతో పక్కన కూర్చుంది చక్క సన్మానం పొందును అనుకుందిట అనుకున్నాడు ఈయన. అనుకోగానే ఈ కన్ను టప్పన పగిలిపోయింది. పార్వతీదేవి మీద ఈర్ష్యతో ఆ స్థానం నాకు కావాలనుకుంటే ఏమవుతుంది మరి, ఎడమ కన్ను గుడ్డెగసినట్టులయ్యే, ఆ ఎడమ కన్ను ఒక గుడ్డు బయటకు వచ్చి పడిపోయినట్టుగా కోడిగుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి చూడండి, అప్పుడు గుడ్డు అలా టక్కును పగులుతుంది, అలా పగిలిపోయింది. దాంతో పార్వతి కోపం వచ్చింది, నేను మీతో పాటు ఎక్కడా భక్తులకు వచ్చి దర్శనం ఇవ్వనండి అంది. అదేమిటన్నాడు ఆయన, ఏం చెప్పమంటారు, ఈ భక్తులంతా పిచ్చి భక్తులంతా తయారవుతున్నారు, వాడెవడో వస్తాడు మీ బిల్డింగ్ ఇచ్చేయమంటాడు, మీరు ఇచ్చేస్తారు, ఒకడొచ్చి గొడ్లు ఇచ్చేయమంటాడు, ఒకడేమో పెంటగుడ్డలు కప్పుతాడు, ఒకడేమో నీళ్లు పోస్తాడు, ఒకడేమో మరీ భయంకరంగా మేకపాలతో పందిపాలతో కూడా అభిషేకం చేస్తాడు, ఒకడేమో కుళ్ళిపోయిన మాంసం నైవేద్యం పెడతాడు, ఇవన్నీ తట్టుకుంటున్నానంటే ఏ రావణాసురు లాంటి వాడో వచ్చి నన్నే భారీగా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు మీరు. ఇప్పుడు వీడేమో అసూయతో ఈర్ష్యతో ఏకంగా నా పోటీకే నా స్థానానికే పోటీ వస్తున్నాడు వీడు. ఇలాంటి భక్తులతో నేను పడలేనండి అంటే, శివుడు చిరునవ్వునవి, పార్వతి నీకు తెలియందేముంది, వీళ్ళంతా మన పిల్లలు, మన పిల్లలు మన స్థానం కావాలని పోటీ పడితే ఇవ్వకుండా ఉంటామా, ఫ్రెండ్ ఒక ఇల్లు కట్టాడు. ఎవడి కోసం కట్టాడు? కొడుకు కోసం. నా ఇల్లు నా ఇల్లు అంటాడు వీడు. ఒరే అబ్బాయి నా తర్వాత వారసుడు నువ్వేరా అని ఇచ్చేస్తాడు. కాదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇచ్చేయంటే కూడా ఇచ్చేయాలి తండ్రి అంటే. మనం అలాంటి తల్లిదండ్రులం. భూలోకంలో అంటే చచ్చిన ఇవ్వం, నేను చచ్చాక వీలునామా రాస్తామంటారు తప్ప, మనం అసాధారణమైన ఆది దంపతులం ఈ జనమంతా మన పిల్లలు కాబట్టి మారు మాట్లాడకుండా వాడిని ఆశీర్వదించు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి, ఒరే అబ్బాయి భారీగా ఉండాలని ఎప్పుడు కోరుకోకు, భక్తుడిగా ఉండాలి అని కోరుకో, అప్పుడు నీకు సుఖం కలుగుతుందిరా అని నెత్తి మీద ఇలా కొట్టింది. కొట్టగానే వాడికి జ్ఞానం వచ్చింది. ఎంత పొరపాటు చేశాను, అమ్మవారి స్థానం కావాలని కోరానా, అయ్యవారికి అమ్మవారికి పుత్రుడనై వారిని సేవించి వారి కృపాపాత్రుణ్ణి కావాలి తప్ప అని అమ్మ స్పర్శ వల్ల వాడి అజ్ఞానంతో పోయి జ్ఞానం కలిగింది. క్షమించమని ఇద్దరికీ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, ఒరే అబ్బాయి నీకు నిజంగా చాలా గొప్ప స్థానం ఇద్దాం అనుకున్నాను, చిన్ని పొరపాటు చేసావు, ఈర్ష్యతో నన్ను చూచావు, అమ్మని చూచావు, అందువల్ల భూలోకానికి వెళ్ళి లంకానగరంలో అందమైన నగరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని, ఇంతో పూర్వం అక్కడ లంకానగరంలో భవనాలు ఉన్నాయి, మాల్యవంతుడని ఒక రాక్షసుడు కట్టాడు దాన్ని, అవి ఇప్పుడు శిథిలం అయ్యాయి. ఆ శిథిలముగా ఉన్న భవనములను పునర్నిర్మాణం చేసుకుని సంపదలతో అక్కడ సుఖంగా ఉండు, ఆ తర్వాత నీకు ఇంకొక స్థానం ఇస్తానన్నాడు. అదేమిటో తర్వాత చూద్దాం. వెంటనే వీడు వాళ్ళ ఆజ్ఞ తీసుకుని విశ్వకర్మని వెంట పెట్టుకుని తన యక్షభటుల్ని వెంట పెట్టుకుని లంకాద్వీపానికి వచ్చాడు. ఒకప్పుడు రాక్షసులు మాల్యవంతుడనే వాడి నాయకత్వంలో అక్కడ అద్భుతమైన నగరం నిర్మాణం చేశారు. ఆ నగరం క్రమంగా శిథిలమైపోయింది. విష్ణువు మాల్యవంతుణ్ణి వాడి అనుయాయుల్ని చితక్కొట్టాడు. మాల్యవంతుడు పారిపోయాడు. దాంతో లంకానగరం అంతా కేవలం పాడైపోయిన పాతాలయాలు ఉంటాయి, జీర్ణాలయాలు అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు కుబేరుడు అక్కడికి వెళ్ళి అఖండ ఈశ్వర శక్తి వల్ల అద్భుతంగా లంకానగరాన్ని నిర్మించాడు. అఖండ సంపదలతో నిర్మించుకున్నాడు. ఆ కాలంలోట కుబేరుడి లంకానగరంలో ఏ ఇంట్లో చూసినా బస్తాలకి బస్తాలు బంగారం, నవరత్నాలు, మంచి దీపాలు, భోజన సామాగ్రి, విశాలమైన భవనాలు. అసలు ఇంతెందుకండి, ఇంట్లో భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవడానికి కావలసినటువంటి ఫంక్షన్ హాల్ ఉంది, మీటింగ్ హాలు, అది ఈ శంకర్బాగు తోట, కనకరాజు గారి తోట అంత ఉండేది రేఖంగా ఇంట్లో. ఇంకా శౌచాలయం, అది దాని పేరే శౌచాలయం అని పేరు పెట్టారు, స్నానం చేయడానికి, మలమూత్ర విసర్జనాదులకి. అది ఎంత ఉండేదో తెలుసా? అందులోకి వెడితే భగవద్గీత పారాయణ చేసుకునేంత సుఖంగా విశాలంగా ఉండేదిట, శుభ్రంగా రకరకాల సౌకర్యాలతో చాలా అందంగా కట్టుకున్నాడు. కొంతకాలం అందులో ఉన్నాడు. ఈలోపు ఏం జరిగింది? ఈ విశ్రవసుడు ఒకనాడు పాతాళానికి బయలుదేరాడు. పాతాళంలో కొంతమంది రాక్షసులు యజ్ఞం చేస్తున్నాం, మా చేత యజ్ఞం చేయించమన్నారట. ఈయన బాగా యజ్ఞం చేయిస్తాడులేండి, అందుకని బయలుదేరాడు. తీరా యజ్ఞం చేయించడానికి వెడుతున్న ఈయనకి ఒక పరమసుందరీమణి కనపడింది. ఇంట్లో ఇలబిల అనే ఒక భార్య ఉండనే ఉంది, అయినా ఈయనకి పాతాళానికి వెడితే అక్కడ నల్లగా గౌడుగేది చర్మం వంటి చర్మంతో, పెద్ద బాణ కడుపుతో, ఎంతంత మిడిగొడ్లతో, ఎత్తు పళ్ళతో, నెత్తి మీద ఏతాకులు జుట్టు కింద పెడితే అలా ఉంటుందో అలా ఉందనమాట, అలాంటి జుట్టుతో ఒక వికృతాకారిణి కనపడింది. దాన్ని చూడగానే ఈయనకి ప్రేమ కలిగేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే. ఆవిడ చూడటంతో ఒక్కసారిగా, సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకనే లేదు కదా అని వెంటబడ్డాడు. ఆవిడ కూడా వెంటబడింది, ఇద్దరూ ప్రేమించుకున్నారు. వెంటనే అక్కడ రాక్షస సంప్రదాయంలో పెళ్లి జరిగిపోయింది. ఇది కర్మయోగం అంటారన్నమాట. ఎన్ని సంబంధాలు చూసినా చూసుకొని వాడు ఇలాంటి వాటి బుట్టలో పడతాడు ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు ఈ ఇద్దరికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అనే కూతురు పుట్టారు. ఇప్పుడు ఈ రావణాసురుడు తర్వాత పైకి వచ్చిన తర్వాత వరాలు పొందాక చితక్కొట్టేసి కుబేరుని లంకానగరం ఆక్రమించుకున్నాడు. అప్పుడు వీడు మళ్ళీ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళి స్కుయ్యో మొర్రో శివ రక్షించన్నాడు. అప్పుడు అమ్మవారు బయటకు వచ్చి, ఇప్పుడు అర్థమైందని ఆయన శివుడు చెప్పినది, నీకు ఎప్పుడో మోక్షం ఇచ్చేవాడు ఆయన, నువ్వు నా మీద అసూయ పడ్డావు, నా బదులు నువ్వే ఏకంగా శివుడికి భార్య అవ్వాలనుకున్నావు, ఆ చిన్న దోషం వల్ల బాగా వీపు సాపోయింది కదా, ఇంకెప్పుడు ఇతరుల యొక్క అభివృద్ధికి ఈర్ష్య పొందరాదు సుమా, అందులో భగవంతుడి స్థానానికి ఎప్పుడూ పోటీ పడకూడదు సుమా, పరుల సంపదలకు అసహ్యపడు నరుడు తెగులు లేని వేదన పొందునది పా అంటాడు ఆయన. తెగులు లేకుండానే వేదన కలుగుతుంది అనగానే, అమ్మా ఏదో పొరపాటు చేశాను, దీపారాధన చాలా గొప్ప పుణ్యం అన్నావు, ఎప్పుడు లంకలో మీ ఇద్దరిని పూజిస్తూనే ఉన్నాను, శివలింగం పక్కన పార్వతీ పరమేశ్వరులు పటము పెట్టుకుని నిత్య దీపారాధన చేస్తున్న నాకు ఇంకా ఈ పరిశోధన ఏమిటి తల్లి, ఈ పరీక్ష ఏమిటంటే, అప్పుడు శివుడు దిగొచ్చి, నాయన నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం రావణాసురుడి చేతులు అనుభవించావు, ఇక ఇక్కడి నుంచి నువ్వు నాకు భక్తుడివి కాదు శాశ్వత మిత్రుడివి అని వెంటనే విశ్వకర్మని పిలిచి ఉత్తర దిక్కులో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేయమన్నాడు. దానికి అలకాపురం అని పేరిట్టాడు. అది అలకాపురం అంటే ఇక్కడది కాదు, అలకాపురం అంటే ఆ అలకాపురంలో ఈయన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజు నుంచి ఏమన్నాడు, ప్రతిరోజు ఉదయం పూట నేను కైలాస నగర ద్వారం తీసుకుని ఉత్తరం వైపుకొచ్చి నీకు దర్శనమిస్తాను, మిగతా వాళ్ళంతా కేవలం నా భక్తులు, దిక్పాలకులు, అధిపతులే, నువ్వు మాత్రం మిత్రుడివి కూడా. నాకు మిత్రుడు ఎలా అయ్యావో తెలుసా, నా మిత్రత్వానికి పాత్రమవడానికి గల కారణం శివాలయంలో దీపారాధన చెయ్యడమే. షోడశోపచారాలలో అంతకంటే గొప్ప ఉపచారం మరొకటి లేదు. భక్తి శ్రద్ధలతో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసిన ప్రతి జీవి శరీరం విడిచిపెట్టాక శాశ్వత కైలాసం పొంది తీరుతాడు అని చెప్పాడు ఆయన. అందుకని దీపారాధనం కొరియాత్ అన్నారన్నమాట. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో చెప్పారు. మీకు ప్రారంభంలోనే చెప్పాను కనుక, దీపారాధన చేసినప్పుడు తెలియకపోతే ఏమో కానీ మూడు ఒత్తులు వెయ్యండి, లేదా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చెయ్యండి, అందులో బాగా నెయ్యి పొయ్యండి, వెలిగించండి. ప్రమిద్ దగ్గర ఏం చెప్పాను, కింద మూడు పుష్పాలు పెట్టాలి త్రిమూర్తులకి ప్రీతిపాత్రం కోసం, అంచేత మూడు పువ్వులకి తక్కువ కాకుండా పెడితే అది సరి అయిన దీపారాధన అవుతుంది, దానివల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ఇక నైవేద్య ప్రభావం గురించి మనం ఇంతకు పూర్వం చెప్పుకునే చెప్పుకున్నాం. ఆ తర్వాతది నీరాజనం. నీరాజనాత్ దృష్టిదోష నివారణం అని దృష్టిదోషం అని ఒకటి ఉంటుంది సృష్టిలో. ఎవడైనా మన ఇంటికి వచ్చి సోఫా బాగుందో, వీడి చేతికి ఉంగరాలు బాగున్నాయి, వీళ్ళింట్లో డబ్బులు బాగా ఉందని 10 సార్లు అన్నాడా, ఇక ఇంట్లో వాడికి లేనిపోని ఇబ్బంది. కొంతమందికి దృష్టిదోషం. అదే మాబోటి వాడు ఎవడైనా పౌరాణికుడు వచ్చి, అమ్మా మీ ఇల్లు బాగుందంటే ఆశీర్వచనం. ఎందుకనంటే ఉత్తరోత్తరాభివృద్ధిని మాత్రమే పండితులు కోరతారు. జ్ఞానులు ఇంటికి వచ్చి దేన్నైనా ప్రశంసిస్తే దానివల్ల అభివృద్ధిట. అలా కాకుండా కొంతమంది కళ్ళకి దృష్టిదోషం అని ఉంటుంది. మీకు ఆ జాతకాల గురించి చెబితే ప్రమాదం. కొన్ని జాతకాలు అత్యంత ప్రమాదకరమైన జాతకాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల వాడు ఇంట్లోకి అడుగుపెట్టి అలా చూశాడో వాడు పని అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే, అవి బయటికి బహిర్గతం చేస్తే వచ్చే ప్రమాదం అంతా ఎంత కాదు. ఇక రేపటి నుంచి ఇంట్లోకి మూడు పిల్లలు కూడా రారు. అందుకనే శాస్త్ర ప్రకారంగా కొన్నింటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయా లగ్నాలు అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫలానా వాడు వస్తే ప్రమాదం అని చెబుతారు. మీరు చూడండి, ఎక్కడైనా కొంతమంది నరుడు చూపికి నల్లరాళ్ళు పగులుతాయంటారు. మనం బాగా పచ్చగా ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఏడాది కాలా చూశాడా, ఇంక అయిపోయినట్టే. మర్నాటి నుంచి ఉద్యోగం పోయినట్టే, ఇంట్లో ఉన్న సామానంతా వెళ్ళిపోతుంది. ఎందుకు వీడు దరిద్రుడు అవుతాడో తెలియదు. ఇప్పుడు ఈ దృష్టిదోషం ఎలా పోతుంది, దానికి ఆనందకర్పూర నీరాజనం ఇమ్మని చెప్పారు. చాలా కాలం క్రితం వెంకటేశ్వర స్వామిని ఒకళ్ళమాలికి ఒక ప్రశ్న వేసింది. నాయన, మనుషులకి ఇళ్ళకి దృష్టిదోషం ఉంటుందంటారు. సంస్కృతంలో దృష్టి, తెలుగులో దిష్టి అనమాట. దిష్టి తగిలిందంటే ఇదే, అంటే దృష్టిదోషము తగిలింది అని. మనుష్యులకు తగులుతాయి, వాళ్ళ సంపదలు పోవచ్చు, లేదా భార్యాభర్తల కాపురాలు కూలిపోవచ్చు, ఏవో గండాలు రావచ్చు. కానీ దేవాలయాలలో విగ్రహాలకు కూడా ఎందుకు ఇస్తారు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా ఇక్కడ విగ్రహంలో మేము ఉన్నంతకాలం మేము కూడా భూలోక మానవుల్లాగే ఉంటాము. మానవులకి వర్తించేవన్నీ మాకు వర్తిస్తాయి. అందుకే అభిషేకం చేశాక మెత్తగా తుడవాలి. అందుకే మీకు ఇచ్చినట్టే మాకు నీరాజనం ఇవ్వాలి. ఈ నీరాజనం మీరు ఇవ్వకపోతే నరుల దృష్టిదోషం మా విగ్రహాలకు తగిలితే మేము ఇతరులకు వరాలు ఇచ్చే శక్తి కోల్పోతాం అన్నాడండి ఆయన. వరం ఇద్దామన్నా అవతల వాడి ప్రభావం వల్ల వీడు ఇవ్వలేడన్నమాట. ఒక విగ్రహంలో ఉన్న శక్తిని కూడా ఈ దృష్టిదోషంతో పడగొట్టచ్చు అని చెప్పాడు ఆయన. అందుకని ప్రతి వ్యక్తి ఆలయంలోకి వెళ్ళాక తప్పక దానిని నీరాజనం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా, కళ్ళకు అద్దుకొద్దురా అని అందుకు చెప్పారు. అది పరమాత్మకి దృష్టిదోషం తీయడానికి ఇచ్చేది నీరాజనం అంటే. అందుకే ఏమంటారు, ఆఖన్నా నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడు. నీరాజనం అయ్యాక నీళ్లు పోయి ఆచమనం ఎక్కడ పోయాలి అంటే హారతిచ్చే పాత్ర మీద కాదు, దేవుడి మీద పోయాలి, ఆయనకి దోషం తొలగించడం కోసం. బాగా వేడెక్కుంటట్టు ఆయన, ప్రజల యొక్క దృష్టి వల్ల విగ్రహానికి కొన్ని మార్పులు వస్తాయి. ఆ దోషం పోవడానికి ఈ మంగళహారతి ఇచ్చాము. ఇచ్చాక పాత్ర చుట్టూ నీళ్లు తిప్పి దానిని శివుడి మీద పోయాలి, లేదా వెంకటేశ్వరుడు అయితే వెంకటేశ్వరుడి మీద పోయాలి. కానీ అందరూ ఏం చేస్తున్నారు, పాత్ర మీద పోస్తున్నారు. ఈ పాత్ర మీద ఎందుకు పోసారో చెప్పమంటారో, ఒకప్పుడు ఎవడో వెండి పాత్రతో ఆరతిస్తుంటే వెండి పాత్ర కాలింది, ఆ కాలడంలో నీళ్ళు ఏం చేశారు, అక్కడ పోయి ఇక్కడ పోసాడు, చెయ్యి కాలుతోందని. వాడెవడో చేశాడని మనం చేస్తున్నాం తప్ప గతానుగతికో లోక ఇవన్నీ వాడు దోషాలంటే మనం చేసేవి. ఎప్పుడు నీరాజనానంతరం శుద్ధాచమనము అంటే దేవుడి మీద పోయాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలి, నమస్కుర్యాత్ అంతే, దండమే పెట్టాలి దానికి, నమస్కారమే చెయ్యాలి ఆ దృష్టితో దోషానికి. కళ్ళకి మాత్రం అద్దుకోకూడదు. ఇక మీద ఎప్పుడూ కూడా భగవంతుని ఆలయానికి వెళ్ళాక కర్పూరముతో ఇచ్చేటటువంటి హారతి పూర్తయ్యాక రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఇక తర్వాత దీపముతో కూడా ఇచ్చే హారతి ఒకటి ఉన్నది, ఒత్తి పెట్టి ఒత్తితో దీపారాధన ఎలా చేస్తామో అలాగే దాంతో హారతి ఇస్తారనమాట. కొన్ని ఆలయాలలో మంగళహారతి అంటే కర్పూరం వెలిగించరు, దాని బదులు ఒత్తిని చూపిస్తారు, దానిని అయితే కళ్ళకు అద్దుకోమన్నారు. ఎందుకంటే అది దీపారాధన. దీపారాధన ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో కన్నులకు అద్దుకుంటే జ్ఞానజ్యోతి బాగా పెరుగుతుంది, పరమాత్మకి సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల ఒత్తితో ఇచ్చినప్పుడేమో కళ్ళకద్దుకోండి, కర్పూరముతో ఇచ్చినప్పుడేమో కేవలం నమస్కారమే చెయ్యాలి, నీళ్లు భగవంతుని మీదే పోయాలి. ఆ పోసేటప్పుడు కూడా అయితే ఉద్ధరణి లేక పుష్పంతో ఇస్తే ఎక్కువ మంచిది. పుష్పముతో నీరు తీసుకుని ఈ హారతి కర్పూరపు పాత్ర చుట్టూ తిప్పి అప్పుడు ఆ నీళ్లతో పాటు పుష్పాన్ని భగవంతుని పాదాల దగ్గర సమర్పిస్తే అది అశ్వమేధయాగ ఫలితముతో సమానమని చెప్పారు బృహస్పతుల వారు. అందువల్ల ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా, ఓ చామంతి పువ్వో ఇంకో పువ్వో పెట్టి దానితో నీళ్లు తీసి పాత్ర చుట్టూ తిప్పి పువ్వుతో సహితంగా అక్కడ పెట్టేస్తారు, నీళ్లు పడతాయి పువ్వు పడుతుంది. నీరాజనానంతరం ఇచ్చే ఆ పుష్పం చాలా పవిత్రమట, దాని శక్తి అశ్వమేధయాగ ఫలితంతో సమానము అన్నారు. ఇక తర్వాత ఏం చేయాలి, వెంటనే మంత్రపుష్పం. మంత్రపుష్పం అంటే మంత్రముతో కూడిన పువ్వు ఇమ్ము అని. కేవలం చేతిలో పువ్వు పెట్టి అక్కడ పారేసినా అది మంత్రపుష్పం కాదు. ఉత్తినే మంత్రం చదివి పుష్పం లేకుండా ఉన్నా మంత్రపుష్పం కాదు. ధాతా పురస్తాద్యముదా జహారాన్ని మొదలుపెట్టి ఒక పువ్వు చేత్తో పట్టుకుని ఆఖరిని అయిపోయాక దానిని భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి. ఇక్కడ కూడా ఒక నియమం చెప్పాడు, ప్రథమత హస్తౌ ప్రక్షాళ్య. మంత్రపుష్పం ఇచ్చే ముందు చేతులు కడుక్కోవాలి. కడుక్కోకుండా పువ్వులు చేత్తో పట్టుకుని మంత్రపూర్వకముగా ఇచ్చే మంత్రపుష్పం నపుంసకుణ్ణి చేస్తుందిట, అందుకని తప్పక దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి, ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, పురాణం వింటున్నారు, వింటున్నంతసేపు అంటున్నవాళ్ళు లేరు, ఇలా అంటున్నవాళ్ళు, ఇలా నోట్లో వెళ్ళెట్టుకుంటున్న వాళ్ళు, గోక్కుంటున్న వాళ్ళు, ఎన్ని పనులు, దోమలు కొట్టి చంపేవాళ్ళు, వీటన్నిటి వల్ల చేతులు అపవిత్రం అవుతాయి. అందుకని తప్పక కాసిన నీళ్లు పోసుకుని ముందు దీన్ని శుద్ధి చేసుకోవాలి, అప్పుడు పువ్వులు చేతిలోకి తీసుకోవాలి. ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ పొరపాటు కూడా నీటి చుక్క లేదనుకోండి, అప్పుడేం చెప్పాడంటే కట్టుకున్న వస్త్రానికి మొమ్మారు ఇలా చెయ్యి తుడుచుకుంటే అది కూడా హస్త ప్రక్షాళనతో సమానం. ఇది శుక్రాచార్యుల వారు చెప్పారు. శుక్రాచార్యుల వారు ఒకప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర చేతులు కడుక్కోకుండా పువ్వులు తీసుకుని మంత్రపుష్పానికి సంబంధించిన మంత్రం చదివి ఆ పువ్వులు భగవంతుడికి ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి, కానీ ఒక్కొక్క చోట భక్తులకి దురదృష్టవశాత్తు నీటి చుక్క దొరకదనుకుందాం, ఇంతమంది జనానికి నీళ్ళు ఇవ్వాలంటే కుదరకపోవచ్చు, అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు వస్త్రము కూడా జలంతో సమానము. అందువల్ల వస్త్రంతో క్షాళనాత్ శుద్ధం. వస్త్రము ఎప్పుడు శుద్ధి అవుతుంది, ఉతికితే, నీళ్లలో ఉతికితే వస్త్రం శుద్ధి అవుతుంది. సాధారణంగా గుడిలోకి వెళ్ళేవాడు ఉతికిన బట్ట కట్టుకుంటాడు, ఉతికిన బట్ట జలంతో సమానం కాబట్టి బట్టకి మూడు సార్లు ఇలా చెయ్యి రాస్తే అప్పుడు చెయ్యి శుద్ధి అవుతుంది, నీటితో తుడుచుకున్నట్టే. అప్పుడు పువ్వులు పుచ్చుకుని మంత్రపూర్వకంగా భగవంతుడి దగ్గర ఇస్తే అది సంపూర్ణ మంత్రపుష్పమే అవుతుంది. పువ్వు లేకపోతేనో మంత్రపుష్పంలో పువ్వు చేస్తూ ఉండాలని చెప్పాంగా. దానికి మళ్ళీ చెప్పారు, అక్షతలు కూడా పుష్పంతో సమానమే, ఎట్టి పరిస్థితుల్లో శ్వేత అక్షతలు పుచ్చుకోరాదు, తెల్లని అక్షతలు తద్దినానికే వాడాలి. అక్కడేమో తద్దినాలలో పితృకార్యాలలో తెల్ల బియ్యమే వాడాలి అక్షతలుగా తడిపినవి. అర్చనలలో హరిద్రాక్షతలు పసుపుతో కూడినవి వాడాలి, లేదా కుంకుమతో కూడినవి వాడాలి. ఏమండి పువ్వులు లేవు అక్షతలు కూడా లేవు, మీరేమో మంత్రపుష్పం ఇవ్వకపోతే లాభం లేదంటున్నారు, మహాఫలితం అంటున్నారు, ఎలాగా అంటే అప్పుడు దానికి ఇంకొక మార్గం చెప్పారు. ఒకప్పుడు చంద్రుడు ఈశ్వరుణ్ణి మంత్రపుష్పం ఇవ్వడానికి పువ్వులు అక్షతలు దొరకకపోతే ఏం చేయాలని అడిగితే, నాయన వస్త్రానికి ఉన్న ఒక్క దారం పీకి చేత్తో పట్టుకుని దాన్ని కూడా భగవంతునికి సమర్పిస్తే మంత్రపూర్వకంగా అది మంత్రపుష్పం అన్నాడు. ఎంత సులభంగా చెప్పాడు చూడండి. అందుకే పూర్వం చంద్రుడికో నూలు పోగిన సామెత ఇలా కూడా పుట్టింది. విదియనాడు చంద్రుడు కనపడగానే నెల పొడుపునాడు ఒక పోగు తీసి ఆయనకు వేస్తాం. ఎందుకని అంటే చంద్రుడి కిరణముల వల్ల మాత్రమే పత్తి అనే పంట బాగా పండుతుంది. పత్తి బాగా పండితే పత్తి నుంచే వస్త్రాలు తయారవుతాయి. కాబట్టి పత్తికి మూల కారణం చంద్రుడు. కాబట్టి చంద్రభగవానుడా, నీవు ఇచ్చినటువంటి పత్తి వల్ల మాకు ఈ బట్ట తయారయ్యింది. ఈ బట్ట అంటే మీ బట్ట కూడాలండి, ఎవరి బట్ట అయినా. ఈ బట్ట నీవిచ్చావు కాబట్టి కృతజ్ఞతగా మొత్తం బట్ట నీకు ఇస్తే బాగుండదు కనుక ఉపన్యాసం మధ్యలో ఒక్క పోగు మాత్రమే తీసి నీకు ఇస్తున్నావు, అదనవాడు చంద్రునికి ఒక నూలి పోగు. ఇదే మంత్రపుష్పానికి కూడా పనికొస్తుంది. అందుకని పూజలు అయిపోయాక సువర్ణ మంత్రపుష్పం అన్నప్పుడు ఒక ఈ నూలి పోగు తీసుకుని భక్తితో మంత్రపూర్వకంగా ఇచ్చినా చాలు. అది కూడా ఉత్తి మంత్రపుష్పంగా సువర్ణ అన్నారు. వర్ణము అంటే అక్షరము, సువర్ణము మంచి అక్షరము, మంచి అక్షరం అంటే వేద మంత్రం, వేద మంత్రపూర్వకముగా ఇచ్చుట. మళ్ళీ ఇంకొక అనుమానం, పూర్వకాలంలో మహానుభావుడు విశ్రవసుని పుత్రుడు కుబేరుడు స్వయంగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి భూలోకంలో అందరికీ వేదములు రావు, ధర్మాచార విహీనానాం కలౌ అల్పాయుషాం ఋణాం స్త్రీణాం దుర్మేధసాం ఋణాం ధర్మజ్ఞానం కథం భవేత్. కలియుగంలో మానవులు ధర్మాచారాలు తెలియవు, ఎన్ని ధర్మములు చెప్పినా అన్ని విన్నట్టే వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళాక పుస్తకంలో వేస్తే గుర్తుండండి అంటాడు, అన్నీ మర్చిపోతారు. అందుకని ధర్మములు తెలియవు ఆచారములు తెలియవు, కాబట్టి వీళ్ళని ధర్మాచార విహీనులు అన్నారు. కలవు అల్పాయుషాముణాం, అల్పాయుష్కులు మానవులు, పైగా పాపం ఆడవాళ్ళు ఎప్పుడు కష్టాలతో ఇంట్లో పనుల్లో ఉంటారు, ఇది సరిపోదు అన్నట్టుగా కలియుగంలో వాళ్ళు కూడా సేవా వృత్తిలో ప్రవేశిస్తారు, అంటే ఉద్యోగాలు చేసి కష్టపడతారని అప్పుడే చెప్పాడు. ఇటువంటి ఆడవాళ్ళకి, ఈ అల్పాచారులకి, ధర్మాచారాలు ఎరగని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ధర్మజ్ఞానం తొందరగా పొందడం కష్టం. వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళు మంత్రపూర్వకంగా మంత్రపుష్పం ఇవ్వలేరు కదా అంటే, అప్పుడు ఎంత సులభంగా చెప్పాడండి మహానుభావుడు ఈశ్వరుడు. ధాతాపురస్తాద్యముదా జహార అని ఆడవాళ్ళు ఒకళ్ళు చదవలేకపోతే, మగవాళ్ళకు కూడా అది రాకపోతే, మంచి పవిత్ర వంశాల్లో పుట్టిన వాడికి కూడా ఇవి తెలియకపోతే, సులభం భగవన్నామపూర్వకముగా పువ్వు కానీ అక్షతలు కానీ ఒక నూలి పోగు కానీ పరమేశ్వరుడికి సమర్పించవచ్చు. ఉదాహరణకి ఏమి తెలియపోయినా సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక అనే నామాలు వచ్చనుకోండి, అవి చదివి మంత్రపుష్పం ఇచ్చేస్తే అది కూడా మంత్రపుష్పమే. ఏమీ రాకపోతే నారాయణ 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 అని 5 పర్యాయాలు పలికి పువ్వు పెడితే కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఇచ్చావు కనుక మంత్రపుష్పంతో సమానం. ఇవి ఆపద్ధర్మాలు, ఏమీ రాని వాడికి. ఎలాగో పురోహితులు పండితులు ఉండి చదువుతూ ఉంటే ఇంకా మనమేం చదవక్కర్లేకుండా హాయిగా పువ్వులు పుచ్చుకుని అక్కడ వెయ్యాలి. ఇవి చెయ్యొచ్చన్నాం కదా అని మానేయమని కాదు, నేర్చుకోవడం మానమని కాదు, నేర్చుకోలేని దురదృష్టవంతునికి చెప్పారన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు తప్పక మంత్రపుష్పాన్ని సమర్పిస్తే దానివల్ల లాభం ఏమిటి, మంత్రపుష్పం చదివిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు దిక్పాలకులు అవుతారు, ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో, లేదా గ్రహాలు అవుతారు, లేదా నక్షత్ర మండలాలు అవుతారు. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి, ఎన్ని మండలాలు. ధ్రువుడు ఒక మండలం, అగస్త్యుడు ఒక నక్షత్రం, ఆయన దక్షిణ దిక్కులో తలతల మెరుస్తూ కనపడతాడు, వశిష్ఠుడు ఒక నక్షత్రం, పక్కన అరుంధతి ఒక నక్షత్రం, ఈ అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష అమక పొప్ప ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అని పిలువబడే ఈ నక్షత్రాలు, ఇంకా అనేక అనేక కోట్ల దివ్య ఋషులు కూడా నక్షత్రాల రూపంలో ఉన్నారు. వాళ్ళు నక్షత్ర రూపం పొందడానికి వాళ్ళు చేసిన తపస్సు ఏమిటో తెలుసా? భక్తి శ్రద్ధలతో పరమాత్మకి మంత్రపుష్పాన్ని సమర్పించడం. మంత్రపుష్పం సమర్పించాడంటే వాడు తప్పక అంత ఉచ్చ స్థితికి ఎడతాడు. లేదా పరమేశ్వరుడి సన్నిధానంలో ప్రమథగణాలుగాను, లేక వైకుంఠంలో విష్ణుదూతలుగాను, అమ్మవారి దగ్గర యోగినీ దేవతలుగాను చేరతారు. కనుక తప్పక మంత్రపుష్పాన్ని ఇచ్చి తీరాలి అన్నారు. ఇక ప్రదక్షిణం, ప్రదక్షిణ చెయ్యము అంటే ఇదివరకు మనం మొదటి రోజునే చెప్పాను మీకు, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. అంతే, ఇంట్లో ఉన్నప్పుడు నీ చుట్టూ నువ్వు తిరుగు, ఆత్మ ప్రదక్షిణ. గుడిలో ఎప్పుడు దేవుడి దగ్గర నీ పృష్ఠభాగం చూపిస్తూ నువ్వు తిరక్కు, గుడి చుట్టూ తిరగాలి. అది మాత్రమే ప్రదక్షిణ. కుదరకపోతే ఒక్క నమస్కారం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? రెండు చేతులు జోడించి ఎడమ చేతి వైపు గుండెకాయ దగ్గర పెట్టి, ఇలా గుండె దగ్గర పెట్టి నమస్కారం చేస్తే గుళ్ళో గుడి చుట్టూ తిరగకపోయినా పర్వాలేదు, కానీ ఇదే ప్రదక్షిణ. కానీ నీ చుట్టూ మాత్రం నువ్వు తిరగద్దు గుళ్ళో, అది కఠోర నిషేధం. ఇంకక్కడ ఈశ్వరుడు మంత్రశాస్త్రంలో పార్వతికి వామకేశ్వర తంత్రంలో చెప్పాడు, కాబట్టి చేయకూడదు అన్నమాట. ఇంకా ఇళ్లల్లో అయితే మన చుట్టూ మనం తిరగవచ్చు, ఏమి ఇబ్బంది లేదన్నమాట. అదృష్టం బాగుండి గుళ్ళో గురువు గారు ఉంటే మాత్రం, అప్పుడు గురువు చుట్టూ తిరిగితే గుడి చుట్టూ తిరిగినట్టే అవుతుంది. ఒక్క గురువు గారికి మాత్రమే మినహాయింపు, ఇంకెవరికీ లేదు. అక్కడ కూడా గురువు గారు ఉన్నారని పాదాల దగ్గర తులసి వేయకూడదు. మనుష్యులుగా ఉన్నంతకాలం మానవ పూజకి ఎంత గురువు అయినా పాదాల దగ్గర తులసి మాత్రం వేయకండి. తులసి సమర్పయే పాదాల దగ్గర వాడకూడదు, ఎప్పుడు అక్కడే వెయ్యాలి తప్ప. ఆ తర్వాత ఛత్రం, చామరం మొదలైనటువంటివి మన యథాశక్తిగా. ఛత్రం అంటే గొడుగు. పూర్వం మంచి తెల్లని గొడుగు ఒకటి పెట్టేవారు, లేదా బంగారం గొడుగు పెట్టేవారు. ఇప్పుడు నల్ల గొడుగైనా పర్వాలేదు, మొత్తం గొడుగు పెట్టండి. గొడుగు పెట్టలేకపోతే పువ్వును ఎత్తి మీద పెట్టి అక్కడ పారేయటమే. ఇంకా కలియుగంలో తప్పదు కనుక సూక్ష్మధర్మం అన్నారు. చామరము అంటే హిమాలయ పర్వతాలలో ప్రత్యేకమైన ఒక మృగం ఉంటుంది, దాని యాక్స్ అంటారు, వైఏఎక్స్ యాక్స్ అని, జడల బర్రి. దాని వెంట్రుకలు కత్తిరించి చామరం అనే పేరుతో ఆలయాల్లో విసురుతారు. దానిని విసరండి, అది లేకపోతే ఏదో ఒక విసిరికర్రతో విసరండి. తర్వాత గీతం కూడా వీలుంటే మంచి పాట వినిపించండి. సంగీతం వచ్చినా రాపోయినా కనీసం సంగీతం ఉన్నా పర్వాలేదు, ఏదో మనకు తోచింది ఆ మాత్రం పాడుకోవటమే లల్లిలల అని. ఒక గీతం కూడా వినిపిస్తే పరమాత్ముడు చాలా సంతోషిస్తాడు. నృత్యం దర్శయామి, పూర్వం అందరికీ అన్ని వచ్చు కనుక డ్యాన్స్ చేసేవారు. ఇప్పుడు మీరు కూడా చక్కగా ఏముందండి పెద్ద హాయిగా ఇలా తదింధింతనా అన్నారంటే అదే డ్యాన్స్. కావాలంటే వెంకటనారాయణ గారు అడిగితే నేర్పుతారు ఫ్రీగా, ఆయన బాగా చేస్తారు. అన్ని మొత్తం మీద ప్రదర్శించాలి భక్తి ఎక్కడ మనకు కావాల్సింది. ఈ విధంగా నాట్యము సమస్తము కూడా ఆఖన్న సమస్త రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచారాన్ని సమర్పయామి. భక్త్యోపచారం అనకండి, భక్తి ఉపచారం, భక్త్యుపచార ఉకారమే, ఓకారం కాదు. శక్త్యుపచారాన్ని సమర్పయామి అని ఆఖరిని గట్టిగా లెంపలు వేసుకుంటే, కొంచెం గట్టిగా లెంపలు వేసుకోవాలి. మరి అలాగని దవడలు పగల కొట్టుకుని పళ్ళు ఊడిపోయేలా కొట్టుకోమని కాదు, కానీ మరీ బతిగా వేసుకోమని. పక్కవాడికి మాత్రం డామని బాధనం కాకుండా కొంచెం గట్టిగా. అపరాధ సహస్రాణి క్రియంతే అహం నిశమ్మయ, నేనెప్పుడు రాత్రి పగలు, అహహ అంటే పగలు, నిశ రాత్రి, అహం నిశం పగలు రాత్రి, మయ నా చేత, అపరాధ సహస్రాణి క్రియంతే, వేల కొలది పాపాలు చెయ్యబడుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నేను కొన్ని వేల పాపాలు చేస్తున్నాను అని అర్థం అన్నమాట. దాసోయం, దాసోహం కాదు అక్కడ, అయం అంటే వీడు, మనల్ని మనం చూపించుకుని ఓ ఈశ్వర వీడు నీ దాసుడు అని నన్ను గుర్తించి నన్ను క్షమించు అని చెబుతున్నాను అన్నమాట. అందుకని దాసోయం, దాసః అయం ఇతి మాం మత్వా, అంటే నన్ను నువ్వు నీ దాసుడు వీడు అని భావించి క్షమస్వ క్షమించుము. అక్కడ నీ ఇష్టదేవం పరమేశ్వరుడైతే పరమేశ్వర, క్షమస్వ శ్రీ జనార్దన విష్ణువుకైతే క్షమస్వ శ్రీ గురు ఉత్తమ అనాలి, గురు ఉత్తమ అనాలి. ఈ విధంగా పలికితే మనం చేసిన అపరాధములు కూడా తొలగిపోతాయి. ఆఖరణ భార్య పోస్తూ ఉండగా నీళ్లు చేతులు అక్షతలు తీసుకుని పళ్ళెల్లోకి విడిచిపెట్టి ఇదంతా మన పరమాత్మకి సమర్పిస్తే